ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, పెద్దలార, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో అందించినటువంటి అద్భుతమైన గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. భగవద్గీతకు సరైనటువంటి అర్థాన్ని ప్రశ్నోత్తరాలుగా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందజేసినటువంటి మహత్తరమైన గ్రంథం ఇది. 18 అధ్యాయాలకి స్వామివారు విశేషమైన కృషితో చిరస్థాయిగా ఉండేటట్టు ఆధ్యాత్మిక లోకం తరించేటట్టుగా ఒక మహత్తరమైన ఉపకారాన్ని చేశారు. దాన్ని మనం రోజు యథావకాశంగా అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 114 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 115వ భాగం, అంటే 4వ అధ్యాయంలో 35 శ్లోకాలకి సంపూర్ణమైనటువంటి వివరణ పూర్తి అయింది. ఇక 36వ శ్లోకం నుంచి కొనసాగాలి. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనకి ఆత్మ వేరు, దేహం వేరు అనే కొద్దిపాటి జ్ఞానం వస్తుంది, కానీ అది స్పష్టంగా ఇదే అనే బుద్ధి మాత్రం నిలవడం లేదు. ఒక్క సమయంలో నిజమే అనిపిస్తుంది, మరొకసారి ఏమో అని అనిపిస్తుంది. ఇలా ఉండకుండా ఉండాలి అని అంటే మన జ్ఞానాన్ని పెంచుకొని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది, అంటే భగవత్ కృపాపాత్రులమవుతాము అని. దాన్నే మనకి 35వ శ్లోకం వరకు స్వామివారు తెలియజేసి 36వ శ్లోకంలో మళ్ళీ కొనసాగిస్తున్నారు. అడిగేను రామానుజదాసుని, నానాయనరా, ఈ మధ్య కొంచెం ఆలస్యమైనట్టుంది, పర్వాలేదు కూర్చో. విషయాలన్నీ దాని మీదనే దృష్టి పెట్టుకుంటే అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవును, మొన్న మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏదైనా సందేహాలు ఉన్నాయా? సరిపోయిందా? అదే అడిగాను. మీరు 36, 37, 38 శ్లోకాల్లో వివరిస్తాను అన్నారు, అంటే చక్కటి స్థిరమైనటువంటి ఒక జ్ఞానాన్ని గురించి. అది చెప్తారా స్వామి? ఓ అలాగే, ముందుగా శ్లోకం చెప్తున్నాను, తర్వాత దానికి అన్వయము, దానిలో ఉన్నటువంటి విశేషాలని తెలుసుకుందాం. అడిగాను అడిగాను. అపి చేదపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని. మరొకసారి శ్లోకం చదువుతున్నా. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. అన్వయం ఎలా ఉంటుందంటే, సర్వేభ్యః పాపేభ్యః పాపకృత్తమః అసి చేత్ అపి సర్వం వృజినం జ్ఞానప్లవేనైవ సంతరిష్యసి. లోకంలో పాపులందరికన్నా పాపం చేసిన వాడివే నీవైనప్పటికీ జ్ఞానం అనే ఒక తెప్పని సంపాదించావనుకో, ఆ తెప్ప వల్ల నీ పాపాలన్నీ చక్కగా దాటి నీవు పారంగతుడు అవుతావు, అంటే దాటేస్తావు అని. అడిగాను అడిగాను. బాగుంది. అంతేకాదు, 37వ శ్లోకం కూడా విను మరి. యథైతాంసి సమిత్థోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిసర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథైతాంసి సమిత్థోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిసర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అన్వయం, అర్జున, హే అర్జున, సమిద్ధ అగ్ని యదా ఏదాంసి భస్మసాత్ కురుతే తదా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. అర్జున, ఈ ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్ని ఏ విధంగా కట్టెలని దహిస్తుందో అదే ప్రకారంగా ఆత్మజ్ఞానస్వరూపమైన అగ్ని మోక్ష ప్రతిబంధకమైనటువంటి కర్మాలని దహించేస్తుంది అని అర్థం. అలాగా స్వామి, మరి దీనిలో రెండు ఉదాహరణలు చెప్తున్నారేంటి స్వామి? ఎందుకని ఇలాగా తెప్ప అన్నారు అగ్ని అంటూ రెండు ఎందుకు చెప్పారు? అలా పెద్దలు ఒకటి చెప్తే సరిపోతుంది కదా. సముద్రాన్ని తెప్పతో దాటేసిన చాపల్యం చేత మరి తిరిగి సముద్రంలో ప్రవేశించవచ్చు. అగ్ని అయితే మరలా ఉపయోగపడని విధంగా భస్మం చేసేస్తుంది. అర్థమైందా? అలాంటప్పుడు ఈ తెప్ప ఉదాహరణ అవసరం ఉందా స్వామి? మరి మొదటి శ్లోకంలో సాధన ధనస్య నడుస్తూ ఉండగా పాపములను ఎలా దాటతామో వివరించారు. రెండవ శ్లోకంలో సాధన దశ ముగింపు వచ్చేసరికి ఫలం చేతిలో పడుతుండగా ఎలా ఉంటుందో చెప్పారు. మరి అడిగినండి, చాలా బాగుంది. మరి లోకంలో అంటూ ఉంటారు కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. అంటే చేసిన కర్మ చెడని పదార్థం, అనుభవించక తప్పదు అనే కదా ఆ మాటకి అర్థం స్వామి. నిజానికి ఆ వాక్యము బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది పూర్తి శ్లోకం. ఎన్ని యుగాలైనా చేసిన కర్మని అనుభవించక తప్పదు అని అర్థం. కానీ ధర్మార్థకామములనే మూడు పురుషార్థాల్లో మాత్రమే ప్రవర్తించేవాడికి తప్ప మోక్షమందు ప్రవర్తించేవాడి కోసం ఈ శ్లోకం కాదు. ఇది తెలుసుకోవాలి. అడియన్, మరి కర్మయోగం ప్రారంభించిన ఎంతకాలానికి సిద్ధిని పొందవచ్చు? ఇది కూడా కొంచెం వివరిస్తారా స్వామి? అడగడం అయితే నువ్వు బాగానే అడిగావు, కానీ దానికి ఇంతకాలం అని మనం చెప్పలేం. చేస్తున్న కర్మయోగంలోని జ్ఞానాంశ తీవ్రతని అనుసరించి ఉంటుంది. మనం పొందామా లేదా అనే విషయం మరి దాన్ని మరి 38వ శ్లోకంలో చూస్తే తెలుస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని నిందతి కాలేనాత్మని విందతి. జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే హి తత్ యోగ సంసిద్ధి కాలేన ఆత్మని స్వయం విందతి. అంటే ఆత్మజ్ఞానముతో సమానమైంది, పవిత్రమైనది మరి లేదు. దానిని కర్మయోగ సిద్ధిని పొందేవారు కాలక్రమంలో తానే పొందుతాడు. అడియన్, తానే పొందగలడు ఉంటే ఉపదేశం అవసరం లేదనే కదా అర్థం. అదెలాగా? వెనక మనం తత్వదర్శిన తే ఉపదేక్ష్యంతి అన్నారు కదా, చదువుకున్నాం కదా, విన్నాం కదా. మరి ఉపదేశం అక్కర్లేదని అర్థం కాదు, తనంత తనకే ఫలం లభిస్తుంది అని అర్థం. అదే స్వామి, ఇక్కడ నాకు కొంచెం అర్థం కాని విషయము. అర్థం కాలేదా? చెప్తా. ఇప్పుడు ఢిల్లీ చాలా గొప్పది అని ఉపదేశించారు, ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ విధంగా తాను ప్రయత్నిస్తే ఢిల్లీ వెళ్తాడు ఎవడైనా సరే. లేదా ఎవరైనా చేపట్టి లాక్కొని వెళ్ళి ఢిల్లీలో పడేశారనుకో, అది ఢిల్లీ వెళ్ళడమే కదా. తేడా ఉందా లేదా రెండిటికి? ప్రయత్నం చేసి ఢిల్లీ వెళ్ళడం, ఎవడో లాక్కుపోయి ఢిల్లీలో దింపడము, రెండిటికి తేడా ఏమిటి? అర్థమైంది స్వామి. ఆత్మజ్ఞానోపదేశము పొంది జ్ఞానాకారమైన కర్మయోగానుష్ఠానము చేసుకునేవాడు తానే కాలక్రమణంలో సిద్ధిని పొందుతాడు అని. ఇంకొకరి ప్రమేయం అవసరం లేదు. సరే, కానీ బాగా ఆలస్యమవుతుందంటారా ఈ స్వామి ఇదంతా అయ్యేటప్పటికల్లా? అదేం లేదు, శ్రద్ధ ఉంటే వేగంగానే సిద్ధి వస్తుంది. అదే విషయం ఇక్కడ 39వ శ్లోకంలో వివరిస్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అన్వయం ఎలాగంటే, శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ జ్ఞానం లభతే, జ్ఞానం లద్వా అచిరేణ పరాం శాంతిం అధిగచ్చతి. ఫలం లభిస్తుందన్న విశ్వాసంతో ఉండాలి, త్వర కూడా ఉండాలి. ఈ రెండు కలిస్తే శ్రద్ధ అంటారు. దాని యందే ఆసక్తి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అలా ఉన్నవాడికి విశదమైన జ్ఞానం లభిస్తుంది. దానిని పొంది శీఘ్రంగానే వాడు ఆత్మసాక్షాత్కార రూప శాంతిని పొందగలడు అని. మరి స్వామి, కర్మయోగం వలన మోక్షం చాలా రోజులు పడుతుందంటారు కదా లోకంలో, ఆ విషయం కూడా ఈ 40వ శ్లోకంలో చెప్తున్నారు. విను, అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. అన్వయం, అజ్ఞః అశ్రద్ధదానశ్చ సంశయాత్మా చ వినశ్యతి. సంశయాత్మనః అయం లోకః నాస్తి, పరః న సుఖం నా. అంటే ఉపదేశం వలన లభించే జ్ఞానం లేనివాడు ఉన్నా దానిని వృద్ధి చేసుకోవడంలో శ్రద్ధ లేనివాడు. శ్రద్ధ కూడా ఉన్నప్పటికీ సంశయంతో ఉన్నవాడు నశిస్తుంటాడు. నమ్మకం లేనివాడికి ధర్మార్థకామములనే పురుషార్థములే లభింపవు. ఇక మోక్షం ఎక్కడిది, సుఖం ఎక్కడిది అడిగాను. మోక్షశాస్త్రం మీద నమ్మకం లేకపోతే స్వామి, సంశయాత్మనికి మోక్షం లేకపోవాలి. కానీ ధర్మార్థకామములు ఎందుకు ఉండవు? చెప్తా విను, ధర్మార్థకామములను ప్రతిపాదించే శాస్త్రములన్నీ కూడా మోక్షశాస్త్ర ప్రయోజనాన్ని పరపరంగా కలగజేసే ప్రక్రియలు కలవే. కనుక సంశయాత్మా వినశ్యతి అన్నదానిలో సందేహం లేదు. అరే ఆశ్చర్యంగా ఉంది స్వామి. మరి ఈ 41వ శ్లోకం చూడు. యోగస్తసన్యకర్మాణం యోగన్యస్తస్యకర్మాణం జ్ఞాన సంచన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్తకర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, యోగ సన్యస్తకర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి ననివత్నంతి. అంటే ఆత్మజ్ఞానానుసంధానం లేని కేవల కర్మలను విడిచిన వాడును, దానిచేతనే సంశయాలు పోగొట్టుకునిన వాడును అయిన ప్రశాంత చిత్తుని కర్మలు బంధించవు. ఎవరైతే గనక ప్రశాంత చిత్తులుగా ఉంటారో ఇవన్నీ పోగొట్టుకొని అలాంటి వాడికి కర్మలు అంటవు అడిగాను. బాగుంది, మరొక శ్లోకంతో ఈ అధ్యాయం అయిపోతున్నట్టుంది కదా స్వామి. అవును, ఇది ఈ అధ్యాయానికి చివరి శ్లోకం, 42వ శ్లోకం. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాశినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాశినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. హే భారత, తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం ఆత్మనః ఏవం సంశయం జ్ఞానాశినా చిత్వా యోగం ఆతిష్ట ఉత్తిష్ట. అంటే అర్జున, అజ్ఞానం వలన హృదయంలో నాటి ఉన్నటువంటి ఆత్మ విషయమైన సందేహమును నేను ఉపదేశించినటువంటి జ్ఞానం అనే కత్తితో ఛేదించు, కర్మయోగ ఆచరణకు సిద్ధపడు అని అంటూ భగవద్గీతలో 4వ అధ్యాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ విషయాన్ని తెలిపినట్టుగా వ్యాస భగవానుల వారు అందించారు. మనకి శ్రీ 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 తిదండ్రి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామి వారు చాలా చక్కగా విశదంగా అందజేశారు. దీంతో కృష్ణార్జున సంవాదం స్వామివారు ప్రకటించిన 8 పుస్తకాల్లో ఇది 2వ పుస్తకం పూర్తయింది. 1,290 ప్రశ్నలు పూర్తయ్యాయి. స్వామివారి కటాక్షం ఉంటే తర్వాత గ్రంథం కొనసాగిద్దాం. ఇది వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలి అని అడిగాను. పెరుమాళకి విన్నపం చేసుకుంటూ కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు. దీనిలో ఏదైనా పొరపాట్లు అడ్డొల్లి ఉంటే మన్నించగలరు. గ్రంథములు అందుబాటులోనే ఉన్నాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆశ్రమం దగ్గర నుంచి సంపాదించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. అడిగాను రామానుజదాసు.